మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 5వ స్కందం 10వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. మొదటి శ్లోకం నుంచి సో ఈరోజు శ్లోకం మొదలుపెట్టగానే ముందు మంగళాచరణ చేసుకుందామంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని తే నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 5వ స్కందం 10వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాం. మహారాజు రఘుగుణ జడభరత్ని కలిశాడు. సో వాళ్ళ మధ్యలో జరిగిన సంవాదం ఏంటో ఈరోజు మనం చూద్దామంట. సో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ. శుకదేవ గోస్వామి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ రాజా పరీక్షిత్, దాని తర్వాత ఏం జరిగింది మనం చూసుకున్నాము లాస్ట్ క్లాస్లో. జడభరతుణ్ణి కాళీమాత రక్షించింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, రాజా రఘుగణ ఈ రఘుగణ రాజా ఈ సింధు సౌవీర ప్రదేశాలకైన రాజు. ఆయన కపిలాశ్రమం వైపు వెళ్తున్నారు, ప్రయాణిస్తున్నారు పల్లకీలో. సో కొంతమంది పల్లకీని మోస్తూ ఆయన భటులు సైనికులు తీసుకెళ్తున్నారు. సో ఇక్షుమతి అనే ఒక నది దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి ఇంకొక పల్లకి మోయడానికి ఇంకొక వ్యక్తి అవసరం పడ్డారు. అప్పుడు వెంటనే వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తే అక్కడ దగ్గరలో వాళ్ళకి కనిపించింది ఎవరంటే జడభరతుడు. ఆయన చూశారనమాట, ఆ జడభరతుడు చాలా యంగ్, యవనంగా ఉన్నాడు, ఇంకా చాలా బలశాలి, మంచి బలం ఉంది. సో తప్పకుండా ఈయన మంచిగా సూట్ అవుతాడు, అంటే ఆవులు లేకపోతే ఎద్దులు లేకపోతే గాడిదలు మోయగలుగుతాయి కదా, వెయిట్స్, అలా మోసే శక్తి ఉంది వీడి దగ్గర అనేసి అలా వాళ్ళు ఇతను మంచి కరెక్ట్ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా చూసుకొని అసలు జడభరత్ అలాంటి కార్యాలు చేయడానికి ఆయన సరైన వ్యక్తి కాదు, కానీ వాళ్ళు అతన్ని బలవంతంగా పల్లకి మోయడానికి సేవలో పెట్టేశారు. సో ఈ పల్లకి ఇప్పుడు జడమరతుడు కూడా మోస్తున్నాడు, నలుగురు ఉంటారు, సో అందులో ఒకరు జడమరతుడు మోస్తున్నాడు. అది సరిగ్గా వెళ్ళట్లేదు అన్నమాట, సరిగ్గా ఇప్పుడు ఎలా వెళ్ళాలో స్మూత్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే జడమరతుడి కారణంగా ఆయన అహింస పాటిస్తున్నాడు, హింసించకూడదు ఏ జీవిని అనే ఉద్దేశంతో ఆయన నడుస్తున్నాడు. సో అందుకే ఆయన చూస్తున్నాడు అన్నమాట. చూసినప్పుడు ప్రతి మూడు అడుగులకి ఒకసారి చూస్తున్నాడు అతను, అక్కడ ఏమైనా చీమలు కానీ ఉన్నాయా అని. చీమలు ఉంటే వాళ్ళు ఆగడం, లేకపోతే కొంచెం స్లో అయిపోవడం, లేకపోతే సైడ్ నుంచి వెళ్ళడం, ఇలాంటివి చేయడం వలన ఏం జరుగుతుందంటే సరిగ్గా పల్లకి స్మూత్గా వెళ్ళట్లేదు, జర్కింగ్స్ వస్తున్నాయి. సో షేక్ అవుతుంది పల్లకి మాటిమాటికి, ఆగిపోతుంది, ఆగినట్టు అవుతుంది. సో సరిగ్గా పల్లకి వెళ్ళట్లేదు. సో రహుగణ రాజా పల్లకిని మోసేవాళ్ళని అడిగాడు అన్నమాట, ఏంది పల్లకి సరిగ్గా పోవట్లేదు, సరిగ్గా తీసుకెళ్ళండి పల్లకిని అని. సో ఇక్కడ జడభరతుడు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు, ఆయన భగవంతుడు భక్తుడు. సో ఆయన ఏ కార్యం చేస్తున్నా కానీ ఆయన ఈ విషయాన్ని గుర్తుంచుకున్నాడు, ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. సో అందుకనే జీవాత్మలన్నీ వాళ్ళ కర్మానుసారంగా వివిధ రకాల శరీరాలని పొందాయి. సో ఇక్కడ ఇవి కొన్ని చీమ శరీరంలో ఉన్నాయి కొన్ని ఆత్మలు. సో వాటి పట్ల ఆయనకు దయ కలిగింది, ఎందుకు అనవసరంగా వాటిని చంపడం, కాలు కింద పడి చచ్చిపోతాయి ఈజీగా. సో అందుకనే ఏ ఒక్క జీవికి కూడా హాని కలిగించకూడదు, నొప్పి కలిగించకూడదు అనేసి ఉద్దేశంతో ఆయన ఈ నడుస్తున్నాడు అన్నమాట. సో ఇది భక్తుడి యొక్క లక్షణం, మహాభాగవత్ భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. సో ఆయన ప్రతి ఒక్క జీవాత్మ పట్ల ఆయనకి దయాకరుణ ఉంటుంది. సుహృద సర్వదేహినాం అని చెప్పారు కపిలదేవు కూడా ముందొకసారి. సో ఈ విధంగా ఎవరైతే పల్లకీని మోసేవాళ్ళు ఎప్పుడైతే విన్నారో, ఇలా రాజు డైరెక్ట్గా అనేస్తున్నారు సరిగ్గా పల్లకిని మోయండి, సరిగ్గా మోయట్లేదు మీరు అని, సరిగ్గా తీసుకెళ్ళండి స్మూత్గా అని, అది వినగానే మిగతా పల్లకి వాళ్ళందరికీ భయం వేస్తుంది. వాళ్ళు బాగానే వెళ్తున్నారు, ఈ జడభత్తుడి కారణంగా ఇలా అవుతుంది. సో అందుకనే చెప్పాలనేసి ఎలాగైనా సరే, ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన అలా ఆదేశం ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు భయపడిపోయారు, మళ్ళీ ఆయన ఏం దండను విధిస్తాడు దీనికనేసి భయపడిపోయి, ఇప్పుడు ఎలాగైనా నేను కారణం కాదు, ఈ వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి కారణమని చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు సిద్ధమవుతారు అన్నమాట. సో చెప్తున్నారు వాళ్ళు, ఓ రాజా ప్రభు దయచేసి వినండి, మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయట్లేదు, మీ ఎలా పల్లకి మోయాలో అలాగే పల్లకిని మోస్తున్నాం, మీ నిజాయితీగా మీరు విశ్వాసపూరితంగా మీకు సేవ చేస్తున్నాం, పల్లకి మోసే సేవ మీ ఇచ్చానుసారంగా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఈ వ్యక్తి, అతను సరిగ్గా పల్లకిని మోయట్లేదు, అందుకనే మేమందరం కూడా సరిగ్గా మోయలేకపోతున్నాము ఈ పల్లకిని ఆయన కారణంగా. ఆయన సరిగ్గా నడవట్లేదు, సరిగ్గా నడవకపోవడం కారణంగా. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళు పల్లకి మోస్తున్నారే, వాళ్ళు వైష్ణవులు కాదు, సో అవైష్ణవులు. సో అవైష్ణవులై కారణంగా వాళ్ళకి ఇటువంటి వేరే జీవుల పట్ల దయా భావన లేదు, అవునా. సో ఇక్కడ ఈయన వైష్ణవుడు కాబట్టి ఈయనకి వేరే జీవాత్మల పట్ల, జీవుల పట్ల కూడా దయ ఉంది, మనుషులే కాదు పశువులు చీముల పట్ల కూడా. ఇది డిఫరెన్స్ అన్నమాట, ఒక వైష్ణవుడి యొక్క అనుకంప దయ అటువంటిది అనేది. అందుకనే బయట వాళ్ళు ఎవరైతే అవైష్ణవులు, చాలామంది ఎవరైతే మాంసాహారులు, వాళ్ళకి ఏమీ బాధ కలగదన్నమాట. అలా ఎంతమంది ఎన్ని జీవుల్ని పశువుల్ని ఆవుల్ని కూడా కోసుకొని ఉంటున్నారు వాళ్ళు హిందువులు. సో ఇలా వేరే ప్రాణుల్ని పశువుల్ని మేకల్ని కోళ్ళని చేపల్ని లేకపోతే ఆవుల్ని ఇలా వాళ్ళు పందుల్ని కూడా తింటూ ఉంటారు, కొంతమంది చంపేసుకొని చంపి హత్య చేసి తింటారన్నమాట, కూనీ చేసి తింటారన్నమాట. వాళ్ళ నాలుకే రుచి కోసం ఎన్ని జీవాత్మైనా చంపేయచ్చు. సో వాళ్ళకి దయ అనేది, అనుకంప అనేది హృదయంలో ఉండదు. వాళ్ళన్నింటినీ తినే వస్తువుగానే చూస్తారు, ఇది బాగా రుచికరంగా ఉంటుందని చూస్తారన్నమాట. సో ఈ విధంగా వారి హృదయం అనేది అలా దయ ఉండదు వాళ్ళ హృదయంలో. సో ఇక్కడ అందుకే మనం చూడొచ్చు, ఈ డిఫరెన్స్ని చూడొచ్చు. వాళ్ళు వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇతను ఏంది ఇలా నడుస్తున్నాడు, వాళ్ళేం పట్టించుకోవాలి అండి, తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది డిఫరెన్స్ అన్నమాట ఒక వైష్ణవుడికి అవైష్ణవుడికి బిహేవియర్లో. సో కింగ్ రఘుగణ ఎప్పుడైతే విన్నాడో, ఇలా పల్లకి మోసేవాళ్ళు ఇలా చెప్పడం విని ఆయనకు అర్థమైపోయింది, ఓ వీళ్ళు భయపడిపోయారు నేను చెప్పిన వాక్యాలకి వాళ్ళు, అందుకే వెంటనే వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ ఒక్క వ్యక్తి కారణంగా ఈ పల్లకి అనేది సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు, అందుకనే ఇలాంటి షేక్ అవుతుంది పల్లకి, మాటి మాటికి డిస్టర్బ్ అవుతుంది, స్మూత్గా వెళ్ళట్లేదని. సో అప్పుడు ఇది విని, ఈ ఒక్క వ్యక్తి కారణంగా ఇలా అవుతుందని విని ఇప్పుడు రఘుగణకి ఇంకా కోపం వస్తుంది. ఆయన ఈ రాజకీయాల్లో ఎంతో నిపుణుడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, కానీ ఇప్పుడు ఆయన ఒక రాజుగా ఉండడంతో వెంటనే ఆయనకు కోపం వచ్చేసింది. సో ఈ విధంగా ఆయన యొక్క మనసు మొత్తం, మైండ్ మొత్తం మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే రజోగుణంతో నిండిపోయింది. సో కామేష క్రోధేశ రజోగుణ సముద్భవ. సో ఈ క్రోధము కామం ఇవన్నీ రజోగుణం నుంచి ఉత్పన్నమవుతాయి. సో ఈ విధంగా ఇప్పుడు జడభరతుడితో ఇలా అంటున్నాడు అనమాట. ఇప్పుడు జడభరతుడు ఏంటంటే, అసలు ఆయన చాలా గొప్ప వ్యక్తి, కానీ ఎలాగైతే ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు, మంట పైన అన్ని అది బూడిద వచ్చేసింది ఒక్కొక్కసారి, మంట అంటే బొగ్గు లోపల కానీ కట్టె లోపల కానీ మంట ఉంటుంది, కానీ పైనంతా బూడిద కవర్ చేసేసరికి అది కనిపించదు, తురు కానీ వెలుగు కానీ ఫైర్ కనిపించదు. అలా ఇక్కడ జడభరతుడి కూడా ఆయన యొక్క కాంతి, అసలు ఆయన యొక్క తేజస్సు ఇక్కడ కనిపించట్లేదు అన్నమాట. సో ఆయన తేజస్సు ఇప్పుడు కనిపించకుండా పోయింది. సో ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు రఘుగణ అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ఈ రజోగుణం ప్రభావం కారణంగా తొందరగా ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? రాజుకి. సో ఎంత తొందరగా కోపం వచ్చేసింది, మరియు ఇక్కడ జడభర్తుడు మాత్రం అలాగే సైలెంట్గా ఉంటున్నాడు, అన్ని సహిస్తున్నాడు, సహించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఇప్పుడు ఆయన ఎంతో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాడు కాబట్టి ఆయనకి ఎవరు ఇన్సల్ట్ చేసినా చంపడానికి వెళ్ళినా కానీ ఆయన సహిస్తున్నాడు, సహించాడు మనం చూసాము. సో ఆ విధంగా ఇప్పుడు రఘుగణ ఎంతో కోపంతో ఇప్పుడు జడభరతుడికి ఇలాంటి వాక్యాలు ఆయనతో అంటాడు. ఏమంటాడంటే, ఇప్పుడు కొంచెం వ్యంగ్యంగా సార్కాస్టిక్ అన్నమాట, వ్యంగ్యంగా ఆయనకి కొంచెం మందలిస్తాడు, ఇన్సల్ట్ చేస్తాడు, అవమానిస్తారు, అవమానపూర్వకమైన వాక్యాలు చేస్తారు, తర్వాత డైరెక్ట్ కూడా అంటారు. సో ఇప్పుడు హౌ ట్రబుల్ సమ్ దిస్ ఈజ్ మై డియర్, ఓ నా తమ్ముడు ఎలాంటితో నీ కష్టదాయకంగా ఉన్నట్టుంది, నువ్వు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, ఎందుకంటే నువ్వు ఒక్కడివే ఎంతో దూరం నుంచి ఎవరి సహాయం లేకుండా పల్లకి నడుపుతున్నావు కదా, మోసుకెళ్తూ వస్తున్నావు కదా, అంతేకాకుండా నువ్వు చాలా ముసలివాడైపోయావు, కాబట్టి నీకు ఇంత కష్టం ఎక్కువైపోయింది, నువ్వు భరించలేకపోతున్నావు అంత భారాన్ని, అందుకే ఓ మిత్రుడా, అందుకే నువ్వు ఇంకా చాలా బలం కూడా లేదు నీకు, ఇప్పుడు అంత బలము శక్తి లేదు నీకు, నీ తోటి వాళ్ళు నీకు సహాయం చేయట్లేదే, ఇంకా మిగతా పల్లకి లేదు కదా నీకు అనేసి ఇలా వ్యంగ్యంగా అడుగుతున్నాడు అనమాట. అంటే ఆయన చూశాడు జడభరతుడికి చాలా యవ్వన వయసులో ఉన్నాడు, శక్తి ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరూ బాగానే మూస్తున్నారు, ఈయన ఒక్కడే వాళ్ళతో సహకరించట్లేదు. సో అందుకే అన్ని రివర్స్గా అన్నాడు అనమాట. నువ్వు ముసలివాడు అయిపోయావా, నీకు చాతనం అవ్వట్లేదా, నువ్వు ఒక్కడే మూస్తున్నావు ఇంతసేపు వరకు, అందుకనే ఇంకా లేకపోతే వేరే వాళ్ళు నీకు సహకరించట్లేదా, చాలా బరువు ఎక్కువైపోయిందా, నీకు ఒక్కడే మోసి మోసి చాలా దూరం నుంచి మోసావు కదా. బేసికలీ ఇప్పుడే ఆయన మోయడం స్టార్ట్ చేస్తాడు. సో కావాలని ఇలా వ్యంగ్యంగా సార్కాస్టిక్ వర్డ్స్తో ఈ యొక్క జడభరతుడిని ఇలా అవమానించాడు. అలాంటి వాక్యాలు చేసిన ఆయన జడభరతుడు ఏమాత్రం జడభరతుడిని చంపడానికి ప్రయత్నించి వాళ్ళు ఆల్మోస్ట్ చంపబోతుంటే కూడా జడభరతుడు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన భౌతిక స్థలంలోనే లేడు, ఆయన ఆధ్యాత్మిక స్థలంలోనే, ఆయన శరీరం నేను శరీరం అనే విషయంలో, నేను శరీరం కాదనే విషయం ఆయనకు సంపూర్ణంగా సాక్షాత్కారం అయిపోయింది. సో ఆయన ఇంకా భౌతిక చేతనంలో లేడు కాబట్టి అతనికి ఏమాత్రం అసలు ఆయన ఏమంటున్న ఆయనకి ఏమనిపించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన శరీరం కాదు, ఆయన ఆత్మ అని. ఆయన లావుగా లేకుండా సన్నగా అప్పుడు అది అంటున్నాడు, తను నీకు బలం లేదు ముసలివాడివి అని. సో ఇదంతా కూడా ఈ శరీరం సంబంధించింది. ఈ శరీరం అంటే పంచమహాభూతాలు మూడు, మన బుద్ధి అహంకారం, మనస్సు సూక్ష్మతత్వాలతో నిర్మితమైంది. సో దీంతో ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ శరీరానికి రెండు కాలు చేతులు ఉన్నాయి, కానీ ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతనంలో ఉన్నాడు. సో ఈ శరీరాన్ని ఆయన దూషిస్తున్నాడు, ఆ వాక్యాలన్నీ కూడా శరీరాన్ని చూసి చేస్తున్నాడు ఆ రాజు. అందుకనే ఇటువంటి వ్యంగ్యమైన వాక్యాలు చేసిన ఆయన రాజు అసలు ఏమీ పట్టించుకోలేదు. అలాగే ఎలా నడుపుతున్నాడు ఆయన పల్లకిని, అలాగే మూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆపుకుంటూ ఆపుకుంటూ స్లోగా, ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట. మనం అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే బందిపోట్లు ఆయన పట్టుకొని వెళ్ళినప్పుడు కూడా ఆయన వాళ్ళని విరోధించలేదు, వాళ్ళు చంపడానికి పోయినా అతను విరోధించలేదు. భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాడు అటువంటి మహాభక్తుడైన. సో అందుకనే ఈ రాజు యొక్క ఇటువంటి వాక్యాలు అతన్ని ఏమాత్రం విచలితం చేయలేదు, ప్రభావితం చేయలేదు, ఆయన చేతనే ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకా దాని తర్వాత రాజు అయితే ఒక మాట అనేసాడు, వ్యంగ్యంగా అవమానించేశాడు, సరిగ్గా వీడు నడుపుతాడేమో అనుకున్నాడు. కానీ ఇంకా ఏమాత్రం మారలేదు. ఎలా ముందు నడుపుతున్నాడో జడభరతుడు ఏమాత్రం పట్టించుకోకుండా రాజు ఏం చెప్పాడు అతను తన నడిపే విధంగానే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో రాజు చూసి గమనించి, అరే నేను ఇంత చెప్పినా కానీ వీడికి ఏమీ అసలు ఎక్కట్లేదు ఊరికి అనేసి ఇంకా ఇప్పుడు కోపంతో, యు రాస్కల్ వాట్ ఆర్ యు డూయింగ్, ఇప్పుడు ఆయన తిట్టడం మొదలు పెట్టేశాడు అన్నాడు. ఓ మూడు కూడా అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నువ్వు బతికే ఉన్నా చచ్చిపోయావు, శరీరం ఉన్నా కూడా చచ్చినట్టుగా వివరిస్తున్నావే, నీకు తెలీదా నేను ఎవరో, నేను నీ మాస్టర్ని నీ ప్రభువుని, నా ఆదేశాన్నే ధిక్కరిస్తావా, పట్టించుకోవా, ఇలాంటి నువ్వు ఇలా నిర్లక్ష్యం చేసినందుకు నా ఆదేశాన్ని, నేను కావాలనుకుంటే ఇప్పుడే యమరాజు శిక్షించినట్టు దండించినట్టు నేను దండించగలను, ఎలాగైతే యమరాజు పాపాత్ముల్ని దండిస్తాడో అలాగే నిన్ను దండించగలను, ఇలా సరైన దండన నీకు విగిస్తే అప్పుడు సరిగ్గా దారిలోకి వస్తావు, నీకు అర్థమవుతుంది అసలు. సో ఈ విధంగా ఇప్పుడు డైరెక్ట్గా తిట్టడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు రావుగన అంటే నేను రాజు, నేనే ప్రభువు, వీళ్ళందరు నా సేవకులు అనే భావనలో కొంచెం భౌతిక చేతంతో ప్రభావితమై ఈ యొక్క రజోగుణంలో ప్రభావితమై రజోగుణం మరియు తమోగుణంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా అతను ఈ విధంగా అనుచితమైన వాక్యాలు జడభరతుని లాంటి గొప్ప భక్తుడికి అలా అవమానించే విధంగా ఆయన వాక్యాలు చేశాడు. జడభరతుడు గొప్ప భక్తుడు భగవంతుడికి. ఇప్పుడు ఈ రాజు కూడా చాలా తెలివి ఉంది, ఆయన కూడా శాస్త్రాలు చదివాడు, ఆయన కూడా చాలా పండితుడు, అంటే జ్ఞానం ఉంది. ఆయన అనుకున్నాడు నేను చాలా పండితుడిని, కానీ ఇప్పుడు ఈ యొక్క ఉన్నతమైన స్థాయిలో అడ్వాన్స్ డివోటీ, ఒక ఉన్నతమైన చేతనలో ఉన్న భక్తుడిని ఆయన ఎలా భక్తిలో స్థాపితమై ఉన్నాడో ఆ విషయాలను గమనించలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఆయన లక్షణాలు చూసి తెలుసుకోలేకపోతున్నాడు. జరభరతుడు హృదయంలో పరమాత్ముడు భగవంతుడు స్వయంగా ఉన్నాడు. భక్తులు ఏంటంటే భగవంతుడిని ఎప్పుడు వాళ్ళ హృదయంలో ధరించి వాళ్ళు ఎక్కడికెళ్ళినా ప్రయాణిస్తారు. సో అంతేకాకుండా జడభరతుడు అందరి జీవుల యొక్క శ్రేయోభిలాషి అనే విషయాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడు. అండ్ అందుకనే ఇప్పుడు ఈ జరభరతుడు ఇవన్నీ విన్న తర్వాత రఘుగునవి ఆయన ఏం పట్టించుకోడు, ఆయనకి ఏం అన్న శరీరాన్ని చూసి శరీరం స్థాయిలో భౌతిక స్థాయిలో ఇతను మాట్లాడుతున్నాడని తెలిసి ఇప్పుడు నవ్వుతూ కొంచెం స్మైల్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఇప్పటివరకు మీరు చూడలేదు జడభరతుడు మాట్లాడడం, ఇంతసేపు చూశారు మీరు. ఇప్పుడు యాక్చువల్లీ జడభరతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, అప్పుడు మనకు అర్థమవుతుంది జడభరతుడు ఎంత ఉన్నతమైన చేతన ఉన్నతమైన జ్ఞానం కలిగిన భక్తుడు అనేది. సో జడభరతుడు ఏం చెప్పడం స్టార్ట్ చేశారనేది 9వ శ్లోకం నుంచి ఉంది, చూద్దాము. కానీ తాత్పర్యంలో కొన్ని విషయాలు ఇచ్చారు ఇక్కడ ప్రభుపాద గారు. కింగ్ రఘుగణ, నేను రాజు కాబట్టి నేను ఎవరిని ఎలాగైనా ఎంతైనా దండించవచ్చు అని. కానీ జడభరతుడు ఏంటంటే ఆయన ఆధ్యాత్మిక చేతనలో ఉన్నాడు. సో అందుకే ఆయన రాజు అంతగా ఆయన పైన కోపగించుకున్నా కానీ ఆయన మాత్రం నవ్వుతూ ఇప్పుడు సరైన శిక్షణలను రఘుగణకి అందజేస్తాడు. సో ఈ విషయం మనం ముందు కూడా చర్చించుకున్నాము. వైష్ణవులు సుహృదాం సర్వదేహినాం, అందరికీ మంచి కోరేవాళ్ళు. అలా అప్పుడప్పుడు వైష్ణవులు కూడా కోపగించుకోవచ్చు ఒక అభక్తుల పట్ల, కానీ అది వారి మంచి కోసమే. దానికి ఒక ఉదాహరణ ఇస్తారు. ఎప్పుడైతే నారదముని ఆయన కోపగించుకున్నారు కుబేరుడి యొక్క పుత్రులు నలగ్రీవ మణిగ్రీవు పట్ల, కోపగించుకొని వాళ్ళు అపరాధం చేసినప్పుడు అసభ్యంగా వ్యవహరించినప్పుడు వారికి శాపం ఇచ్చారు. కానీ ఆ శాపం ద్వారా వాళ్ళకి మేలే జరిగింది, భగవంతుడు శ్రీకృష్ణుడి దర్శనం జరిగింది, తర్వాత భగవంతుడి ద్వారా డైరెక్ట్ వాళ్ళకి భక్తి లభించింది. సో ఈ విధంగా భక్తుడు భగవంతుడి లాగే, భగవంతుడు ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తారు, భక్తులు అభక్తులు మంగళం కోసమే చేస్తారు. అలాగే భగవంతుడి శుద్ధ భక్తులు ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటారో, జడభరతుడు వంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఎవరైతే చిన్మయ స్థలంలో ఉంటారో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒకవేళ ఒకరి పట్ల వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళకి వాళ్ళతో వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చినా, లేకపోతే ఎవరిపైన వారికి కోపం వచ్చి వాళ్ళు అలా శాపం ఇచ్చినా, ఒక వాక్యాలు ఏమన్నా చెప్పిన వాళ్ళని కోపగించుకున్నా కానీ అది వారి మంచి కోసం, రెండిట్లో ఏం తేడా లేదు. సో రెండు కూడా వారికి మంచే చేస్తాయి. ఎలాగైతే భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడో భగవంతుడి శుద్ధ భక్తులు కూడా అందరికీ మేలే కోరుకుంటారు, మంచే కోరుకుంటారు. ఇది ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు జడభరతుడు ఏమంటాడో చూద్దాం. ఇక్కడ బ్రాహ్మణ ఉవాచ అన్నారు జడ, ఆయన ఒక గొప్ప బ్రాహ్మణుడు జడభరతుడు. ఆయన ఏమన్నాడంటే, ఓ రాజా నువ్వు చాలా వీరుడివి, నువ్వు ఏదైతే వ్యంగ్యంగా అన్నావో అంతా నిజమే. అసలైతే నువ్వేవైతే ఇలా నన్ను దండించడానికి వాక్యాలు చేసావో ఈ వాక్యాలే కాదు, యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ సింప్లీ వర్డ్స్ ఆఫ్ జాస్మిన్, ఇవి ఓన్లీ దండించే వాక్యాలు కావు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అనేది నా శరీరానికి, ఈ శరీరం ఓన్లీ కెరియర్, ఇది మోసేది అంతే. కానీ ఈ ఒక్క ద లోడ్ క్యారీడ్ బై ద బాడీ డస్ నాట్ బిలాంగ్ టు మీ. సో నేను ఆత్మని కాబట్టి నేను శరీరాన్ని కాదు, శరీరం మోస్తుంది కాబట్టి శరీరం మోసేది నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను. సో నువ్వు చేసిన వాక్యాల్లో ఏమాత్రం తప్పు లేదు, నువ్వు వ్యంగ్యంగా ఒకసారి చెప్పావు, డైరెక్ట్గా ఒకసారి చెప్పావు, అంటే ఆపోజిట్ వాక్యాలు చేసావు నాకు, అందులో ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను దేహానికి అతీతం, నేను ఈ దేహంలో ఉన్నా నేను దేహం కాదు. నేను ఈ పల్లకిని మోయట్లేదు, నా శరీరం మోస్తుంది. నువ్వు ఎలా అయితే అన్నావో, ఓ నువ్వు చాలా నిజంగానే నేను ఈ పల్లకిని మోయట్లేదు ఎందుకంటే ఈ శరీరం మోస్తుంది, నువ్వు అన్నావు నేను లావుగా లేను, సన్నగా ఉన్నాము, బలం లేదు అని. ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు శరీరానికి ఆత్మకి తేడా తెలియని వాళ్ళు ఇలా మాట్లాడతారు. నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, బలం ఉందని, బలం తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ శరీరము లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, కానీ ఆత్మ లావుగా సన్నగా ఉండదు. సో ఆత్మతత్వం తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడు. సో అందుకనే నేను ఆత్మను గనక నేను లేను, సన్నగా లేను. అందుకనే ఎప్పుడైతే నువ్వు అన్నావో నేను లావుగా లేనని, కరెక్టే, నేను లావుగా కూడా లేను, సన్నగా కూడా లేను. ఎందుకంటే ఈ శరీరం కాదు నేను. సో ఇంకా నేను ఎక్కడికైతే వెళ్తున్నానో, అంటే ఇప్పుడు నా శరీరము ఈ పల్లకిని ఎక్కడికో తీసుకెళ్తుంది, దాంతో నాకు సంబంధం లేదు. నా శరీరానికి సంబంధం లేదు, ఈ శరీరం ఎక్కడికి వెళ్తుందో దాంతో నాకు సంబంధం లేదు. సో అందుకనే నాకు ఎటువంటి సమస్య లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆయన మొత్తం ఆత్మతత్వంతో ఆ స్థలంలో మాట్లాడుతున్నాడు రఘువంతో, జడభరతుడు. సో ఇలా ఎవరైతే ఆధ్యాత్మిక చేతనలో చాలా ఉన్నతమై ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక శరీరం యొక్క సుఖాలు దుఃఖాల ద్వారా వాళ్ళు విచలితం అవ్వరు. సో మనము రకరకాల తపస్సులు వ్రతాలు చేసేది ఎందుకంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శరీరంకి మరియు ఆత్మకి తేడా అర్థం చేసుకోవడానికి, ఎలా ఈ ఆత్మది శరీరం యొక్క సుఖదుఖాలకు అతీతం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు హెల్ప్ అయ్యేది ఈ వ్రతాలు తపస్సులు ఇవన్నీ. సో నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇప్పుడు జడభరతుడు బోధిస్తున్నాడు రఘునికి ఒక విధంగా, లావుగా ఉండడం, బక్కగా ఉండడం, ఈ శారీరక మానసిక ఒత్తిడి, ఆకలి, దాహం, భయం, అంగీకరించకపోవడం, భౌతిక కోరికలు, భౌతిక ఆనందం పొందడానికి కోరికలు, ముసలితనం, నిద్ర, రకరకాల భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి, క్రోధము, దుఃఖము, దుఃఖించడము, మోహితమైపోవడము, ఈ విధంగా శరీరాన్నే నేను అనుకోవడం, ఇవన్నీ కూడా ఐడెంటిఫై బాడీ విత్ ద సెల్ఫ్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా ఈ ఆత్మను కప్పిపుచ్చే ఇవన్నీ విషయాలు, వస్తువులు. సో ఈ విధంగా ఎవరైతే భౌతిక చేతనలో నిమగ్నమైపోయి ఉన్నారో వారు ఇటువంటి విషయాలు వస్తువు వాళ్ళు ప్రభావితం అవుతారు. కానీ నేను ఈ భౌతిక చేతనతో లేను, ఈ శరీరానికి బందీ అయ్యలేను. అందుకనే నేను బక్కగా లేను, లావుగా లేను. మీరు ఏవైతే అన్నీ చెప్పారో అవి నాకు వర్తించవు. ఇంతకుముందు కూడా ఒకసారి కోట్ చేశారు ప్రభుపాల ద్వారా, నరోత్తమ దాస్ ఠాకూర్ ఆచార్యులు చెప్పింది, దేహ స్మృతి నాహయార సంసార బంధన కహతార. ఎవరైతే ఇలా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటారు వాళ్ళకి శరీరంతో సంబంధమే లేదు, ఇంకా ఏం జరుగుతుంది దాని యొక్క క్రియా ప్రతిక్రియల ద్వారా. సో ముఖ్యంగా మన ఇస్కో కృష్ణ భావనామృతం సంఘం ఉంది కదా, అంతర్జాతీయ కృష్ణ భావనామృతం సంఘం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా వారి చేతన, ఇప్పుడు అందరూ భౌతిక చేతనలో ఉన్నారు, వాళ్ళని భౌతిక చేతన నుంచి ఆధ్యాత్మిక చేతనం వరకు వారి చేతన పైకి తీసుకురావడమే ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. నష్ట ప్రాయేషు భద్రీషు నిత్యం భాగవత సేవయ. సో ఇది ఎలా సాధ్యమవుతుందంటే నిత్యం భాగవత సేవ, ఈ భాగవతాన్నే మనం చదవడం మరియు ప్రచారం చేయడం ద్వారా ఈ యొక్క భౌతిక స్థలం నుంచి ప్రజలు ఆధ్యాత్మిక స్థలంలోకి వాళ్ళ చేతన చేరుకోగలదు ఈ భాగవతం ప్రచారం ద్వారా. ఈ భాగవతంలో ఈ తత్వాలు ఉన్నాయి ఇక్కడ రాశారు. అందుకే ఏం జరుగుతుంది, నష్ట ప్రాయేషు అభద్రేషు, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అన్నీ కూడా తొలగిపోతాయి. నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో ఈ విధంగా భౌతిక చేతన నుంచి, భౌతిక బద్ధావస్థ నుంచి మనకు ముక్తి లభించి మనం భక్తి మార్గంలో స్థాపితమైపోతాం. ఇంకా మనం ఎంతో ఆనందాన్ని, అసలైన శాంతిని అనుభవించగలం. ఇక నెక్స్ట్ ఇక్కడ శ్లోకం ఉంది. ఇక్కడ సారీ కాలు స్టార్ట్ అయ్యాయి, నేను చెప్పడం మర్చిపోయాను చదవడం. ఓకే, సో 11th నుంచి చదవదామంట.
జీవన్ మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవద్యద్వికృతస్య దృష్టం స్వస్వామ్య భావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగ.
సో ఇప్పుడు ఏమంటే రఘుగుణ రాజు సారీ జడభరతుడు రాజా రఘుగుణకి, ఓ రాజా నువ్వు అనవసరంగా నన్ను నిందించావు, నువ్వు బతికున్నావా చచ్చున్నావా అనేసి. ఈ విషయంలో నీకు చెప్తాను నేను ఒకటి, ఒకవేళ భౌతికంగా చూస్తే ప్రతి భౌతిక వస్తువుకి ఒక సమయంలో అది పుట్టుతుంది, తర్వాత ఒక సమయంలో వినాశనం అయిపోతుంది. అంటే ఆవిర్భావం ఇంకా వినాశనం అనేది ఉంటుంది, బిగినింగ్ ఎండింగ్ ఉంటుంది భౌతిక వస్తువు దేనికైనా సరే. సో నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు నేను రాజా, నేను నీ ప్రభువుని, అందుకే నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను, కానీ ఇది తప్పు. నువ్వు ఇలా ఆలోచించడమే తప్పు, ఎందుకంటే ఈ పొజిషను నేను రాజుని మీ ప్రభువుని అనుకుంటున్నావు కదా, ఈ పొజిషన్ టెంపరీ, ఇది శాశ్వతమైన స్థాయి కాదు. నీది ఈరోజు నువ్వు నేను నీ సేవకుణ్ణి, రేపు మన పొజిషన్ తారుమారైపోవచ్చు, నేను రాజవచ్చు నువ్వు నా సేవకుడు అయిపోవచ్చు. అందుకనే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దైవం మనకు ఈరోజు మనని ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉంచింది, సో రేపు పరిస్థితి స్థితి చేంజ్ అయిపోవచ్చు, రివర్స్ అయిపోవచ్చు. సో ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది మన శాశ్వతమైన పొజిషన్ కాదని. సో ఎవరు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అసలు ప్రభువు మాస్టర్ కానీ కాదు, అందరూ దాసులే, మాస్టర్ ప్రభు ఒకరే, ఎవరు భగవంతుడు. ఏకల ఈశ్వర కృష్ణ ఆరస్వ భృత్య, కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దాసులే. రాజైనా సరే, భటుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, ఎవరైనా సరే, అందరూ కూడా భగవంతుడి యొక్క. సో 12వ శ్లోకం చూద్దాం. ఆ విషయం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు రఘుగుణకి, నేను రాజు నేను ప్రభువు అనుకుంటున్నాం, ఇదంతా కూడా భౌతిక స్థాయిలో ఆలోచిస్తున్నాను.
విశేష బుద్ధేర్వివరమనాచ పశ్యామయన్న వ్యవహారతోన్యత్ క ఈశ్వరస్తత్ర కిమీషితవ్యం తాపిరాన్ కరవామకిం తే.
ఓ రాజా, నువ్వు నేను రాజుని, వీడు సేవకుడు కాబట్టి నేను ఇతన్ని నేను ఆర్డర్ ఇవ్వచ్చు, ఇంకా అతను నా ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే, నేను చెప్పిన ఆదేశాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో అలా నువ్వు ఇంకా అనుకుంటే, నువ్వు ఇలాంటి తేడా అయితే చూపిస్తున్నావో, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను నీకు సరిగ్గా, ఇది తాత్కాలికం మాత్రమే. ఇది నువ్వు అంటున్నావు అంతే, అనడానికి నేను రాజు ఇది పేరుకే రాజు అంతే, ఇది శాశ్వతమైన పొజిషన్ కాదు, ఇది తాత్కాలికమైన పొజిషన్. సో అందుకనే అర్థం చేసుకో, ఎవరు మాస్టరు ఎవరు సర్వెంట్, ఎవరు ప్రభు ఎవరు దాసు. ఈ ప్రకృతి నియమాలు, ఈ ప్రకృతి యొక్క నియమాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, దాన్ని అది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది ఒక విధంగా వ్యవహరించడానికి. కాబట్టి ఒకరోజు ఈ దైవం ప్రకృతి ఈరోజు నిన్ను మాస్టర్ చేస్తుంది, ప్రభువుని చేస్తుంది, రేపు నేను దాసుని చేస్తుంది. అయినా నువ్వు అర్థం చేసుకోకుండా నేనే మాస్టరు నువ్వు నా సర్వెంటు అంటే, సరే నేను స్వీకరిస్తాను, సరే ఆర్డర్ చేయి, నేనేం చేయాలి మరి నీకు, ఇప్పుడు ఆర్డర్ చేయండి. ఇంకా నువ్వు ఇంకా అలాగే భావిస్తాను, నేను మాస్టర్ని నేను ప్రభువుని వీడు నా సేవకుడిని నేను చెప్పింది వినాలంతే అని ఇంకా నువ్వు అనుకుంటే, సరే ఆర్డర్ చేయి, నువ్వేం ఆర్డర్ చేస్తే నేను అది ఫాలో అవుతాను, మరి ఏం చేయగలను నేను మీకోసం. సో ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఇలా అజ్ఞానం అనే సముద్రంలో అలల్లో కొట్టుకుంటూ ఉంటారు, కొట్టుకొని పోతున్నారు. మాయారవశే యాచబేషే కచ్చ హబుదుబుబాయ్ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కర్లేత ఆర్ దుఃఖనాయ్. సో భక్తివినోద్ ఠాకూర్ ఏమంటారంటే, ఇలా స్త్రీలు అందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం అంటే ఈ భౌతిక ప్రకృతి ఇలానే ఈ యొక్క అజ్ఞా సముద్రంలో కొట్టుకుంటున్నారు, అలల్లో కొట్టుకుపోతున్నారు. కొన్ని కొన్నిసార్లు వీళ్ళు కలుస్తారు, కొన్నిసార్లు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఎలాగైతే ఒక గడ్డి నీళ్ళు వస్తుంది విడిపోతుంది అలా. ఇఫ్ వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఇప్పుడు రాజు నేను సేవకుని ఇది కాదు మన పొజిషన్, మన పొజిషన్ ఏంటంటే కృష్ణదాస్ ఏ విశ్వాస్ కర్లే ఆర్ దుక్కునాయి. ఒక్కసారి నువ్వు విషయాన్ని అర్థం చేసుకున్నావు అనుకో, నేను కృష్ణుడి దాసుని, ఇది మన పొజిషన్. నేను రాజుని ప్రైమ్ మినిస్టర్ని అది ఇది కాదు పొజిషన్. పొజిషన్ ఏంటంటే నేను కృష్ణుడి యొక్క దాసుని అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాల నుంచి మనకు ముక్తులం అయిపోతాం. అది ఇక్కడ రాశారనమాట. సో అందుకని మనము ఈ మనిషి యొక్క జన్మ ఎత్తాం కాబట్టి, మనిషి రూపంలో మనిషి యొక్క శరీరం దక్కింది కనుక ఈ ఒక్క శరీరంలో మనకి అవకాశం ఉందన్నమాట ఈ విషయాన్ని అర్థం, ఈ జన్మవృత్తు ఈ చక్రానికి ఒక అంతం చేసేసి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవడం, భగవంతుడి దాసులుగా మారి. సో ప్రస్తుతం మన ప్రభువు ఎవరున్నారంటే మనకి మాయ అంటే ప్రకృతి. దైవీహే శుభ్మై మమ మాయా దురత్యయ, ఈ మాయను అధిగమించడం అంత సులువుగా చాలా కష్టతరం. కానీ ఎవరైతే భగవంతుడికి దాసులు అయిపోతారు వాళ్ళు ఎంతో సునాయాసంగా ఈ మాయను దాటి వెళ్ళిపోగలరు. సో అందుకే భగవంతుడి దాసులుగా మనం అయిపోతే అప్పుడు మనము ఈ యొక్క భౌతిక శరీరం భౌతిక బంధం నుంచి మనం ముక్తి పొందవచ్చు. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దామంట. ఈ యొక్క శ్లోకం చూసి ఈరోజు ముగిద్దాం, ఎందుకంటే ఈ అధ్యాయం ఒకటి ఉంది. ఈ అధ్యాయంలో ఇప్పుడు మనము ఈరోజు రేపు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. సో అందుకే ఈరోజు 13 శ్లోకం చూసుకుని మిగతా రేపు చూసుకున్నామంట. ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. సో ఇప్పుడు తక్కువ టైంలో అన్నీ కవర్ చేయడం కన్నా ఇక్కడ వరకు ఒక సెక్షన్ అయిపోతుంది, అందుకని మిగతా సెక్షన్ రేపు చూద్దామంట. సో ఈరోజు క్లాస్ శ్లోకం. సో ఈరోజు కొంచెం షార్ట్గానే ఉంటుంది క్లాసు. ఉన్మత్తమత్త జడవత్స్వ సంస్థాం గతస్య మే వీర చికిత్సితేన అకియాన్ భవత శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్ట పేశః. సో ఇక్కడ ఏమంటారంటే, ఓ రాజా నువ్వు రాసుకలు అన్నావు కదా, నన్ను మూర్ఖుడివి బుద్ధి లేనివాడివి అని అన్నావు కదా. ఒకవేళ ఇలా నిన్ను దండిస్తే కానీ నువ్వు నీ సరిగ్గా మళ్ళీ యు విల్ నాట్ కమ్ టు యువర్ సెన్సెస్, అంటే ఇప్పుడు నువ్వు ఈ సరైన చేతనలో లేవు, సరిగ్గా దండిస్తావు, సరైన దారిలోకి వస్తావు, సరిగ్గా అర్థం చేసుకుంటావు, అసలు నువ్వు సరైన పరిస్థితికి వస్తావు అని అన్నావు కదా. ఈ విషయంలో నేను నీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఇలా డల్ మందంగా చెవిటివాడిలాగా ఏమి మాట్లాడలేని మూగవాడిలాగా అలా జీవిస్తున్నా కానీ నేను సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తిని. సో నువ్వు నన్ను దండించి నీకు ఏం లాభం వస్తుంది? ఒకవేళ నువ్వు అన్నదే కరెక్ట్, నేను పిచ్చివాడిని అనుకోండి. సరే ఒకవేళ నేను పిచ్చివాడిని అనుకోండి, మరి పిచ్చివాడిని దండిస్తే ఏమైనా లాభం వస్తుందా? చచ్చిపోయిన గుర్రాన్ని కొట్టినంత మాత్రాన దానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. సో అనుకున్నదే కరెక్ట్ అయ్యి నేను పిచ్చివాడిని, అసలు నాకు బుద్ధిలే తెలియలేదు అయితే మూర్ఖుండి అయితే మరి నన్ను దండించి కూడా లాభం లేదు. కానీ నేను మూర్ఖుణ్ణి కాదు, నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తిని, కాబట్టి మీరు మందు దండించి మీకు ఏం ప్రయోజనం ఉండదు. సో అదనమాట, ఎందుకంటే పిచ్చివాడిని దండిస్తే కూడా ఏమీ లాభం ఉండదు, వాడు ఎలాగో పిచ్చి కుదరదు ఒకసారి కొట్టడం వల్ల. సో అదనమాట. సో మెయిన్ చీజ్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రకృతి ఈ యొక్క పిచ్చివాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక రకమైన పిచ్చింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు. ఒక దొంగ ఉన్నాడు, అతనికి తెలుసు దొంగతనం చేయడం మంచిది కాదు అని. ఒకవేళ దొంగతనం చేస్తూ పట్టుబడితే రాజు ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ భగవంతుడి ద్వారా కానీ నాకు దండన లభిస్తుంది అతను చూశాడు ఎంతోమంది పోలీసులు అలాంటి దొంగల్ని పట్టుకొని జైల్లో వేశారు, నెలకు దారు, అన్నీ చూసినా కానీ ఆయన మాత్రం వదులుకోడు దొంగతనం చేయడం. దొంగ నేను దొంగతనం చేసి దొంగిలించి నేను నాకు ఆనందం లభిస్తుంది, నేను ఆనందంగా ఉండొచ్చు, దొంగతనం చేసుకొని ఇలా బతికేయచ్చు. దీన్ని పిచ్చితనం అంటారు. అంటే ఒకవేళ ఇలా దండన విధించిన తర్వాత కూడా ఒకవేళ ఆ వ్యక్తి ఆ యొక్క హ్యాబిట్ అంటే ఎటువంటి అలవాటుని వదులుకోలేకపోతే మరి అటువంటి దండన యూజ్లెస్, పనికిరాదు. సో అది ఇక్కడ అర్థం అన్నమాట. సో ఎనీవే ఇక్కడ చెప్పింది ఏంటంటే దడబరదు, నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తిని అందుకే నీకు అర్థం కావట్లేదు, నన్ను ఏం చేసినా నాకు శరీరం స్థాయిలో లేను కాబట్టి ఇవన్నీ నాకు ఏమి చలితం చేయలేవు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నేను పిచ్చి ఉండను అనుకుంటే నువ్వు కొట్టడం వల్ల పిచ్చే నా వదిలిపోదు, ఎందుకంటే దానికి దానివల్ల కూడా లాభం లేదు. సో ఈ విధంగా జడభరతుడు ఆయన ఈ యొక్క రఘువునికి ఇలా జవాబిచ్చాడు అన్నమాట. మరి దీని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రఘువునుడు రఘువన ఏమంటాడు, దాని తర్వాత దానికి రిప్లై మళ్ళీ జడభరతుడు ఏమిస్తాడు. ఇప్పుడు ఈ సంవాదం అనేది కొనసాగుతుంది ఈ అధ్యాయంలో, ఇంకా వచ్చే అధ్యాయాల్లో కూడా. సో చాలా పెద్దది. సో మనము రేపు మిగతా చూద్దామంట ఈ అధ్యాయంలో ఉన్నది. సో ఈరోజు ఇక్కడ ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపిక వినందుకు. శ్రీ ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి వేదకి జై. ఇదాయి గౌర్ సిద్ధనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.